హరే కృష్ణ. సో భగవంతుడు ఉన్నట్లు మనకి నాలుగు సాక్ష్యాలు, నాలుగు మార్గాలు మనకు సాక్ష్యాలు ఉన్నాయి. సృష్టి ఉంటే సృష్టికర్త ఉండాలి, అట్ ద సేమ్ టైం దాని ఉపయోగం కూడా ఉండాలి. నియమాలు ఉంటే నియమకర్త ఉండాలి. ఈ సృష్టిలో ఒక క్రమం ఉంది, ఒక డిజైన్, ఒక రూపకరేఖలు ఉన్నాయి. అవసరాలకు తగినట్టుగా మనకి ఏర్పాట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక వాచ్ తీసుకున్నా సరే, ఒక బల్బు తీసుకున్నా, ఒక ఫ్యాన్ తీసుకున్నా, ఒక సెల్ ఫోన్ తీసుకున్నా, ఖచ్చితంగా ఇవి గాల్లో వాటిందట అవి ఏర్పడలేదు. ప్రకృతిలో ఏదో ఒక టైంలో అన్ని శక్తులన్నీ కలిసి ఒక అద్భుతమైన, ఒక అపురూపమైనటువంటి, ఒక అందమైనటువంటి ఒక ఈ పరికరాలు ఏర్పడలేదు. దీని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒక కంపెనీ ఉనింది, ప్లస్ దానికి ఒక ఉపయోగం కూడా ఉనింది. మరి ఈ భగవంతుడు లేడు, మనకు భగవంతుడు అవసరం లేదు, ప్రకృతి అంతా తన పని అది చేసుకెళ్తుంది, ప్రకృతి సరిపోతుంది మొత్తం అని మనకి చిన్నప్పుడే మనకి మన పాఠశాలలో, మన స్కూల్స్లో మనకి ఆ బీజాలు వేసేస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా రెండు థీరీస్ ఉన్నాయి, ఒకటి బిగ్ బ్యాంగ్ థీరీ, ఒకటి రెండు ఎవల్యూషన్ థీరీ. సో ఈ రెండు థీరీలతో భగవంతుడు అవసరం లేకుండానే ఇవన్నీ కూడా అద్భుతంగా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా సైన్స్, సైంటిస్ట్లే అన్ని ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నట్టుగా మనకి నిరూపించబడుతున్నాయి. కానీ అవన్నీ కూడా శుద్ధ తప్పని మనం ముందు ముందు చూస్తాము. సో సృష్టి తనంతా ఎప్పుడు ఏర్పడలేదు, ఓకేనా? సూక్ష్మ క్రిములు వాటినంతా అవి తయారయ్యి లాస్ట్లో మనం మానవుడైతే ఏర్పడలేదు, ఓకేనా? కానీ పాఠశాల ఏం చెప్తారంటే సృష్టి తనంతా ఏర్పడింది, సూక్ష్మ క్రిములు క్రమక్రమంగా మనుషులుగా తయారయ్యారని చెప్పి చెప్తారనమాట. కానీ మనం పోయిన క్లాస్ మనం చూసాము, ఒక గుండు సూది, ఒక పిన్నీసు, ఒక చిన్న పిన్నీసు, ఒక మార్క్, ఒక ఒక నోటీస్ బోర్డు పిన్ను, మనం కుట్టుకునే సూది, ఈ నాలుగు చిన్న సూదులైనా సరే, చిన్న పరికరాలైనా సరే, వాటినంతా అవి ఏర్పడడానికి అవకాశం లేదు. ప్లస్ నాలుగు నాలుగు డిజైన్లో ఉన్నాయి, వాటన్నిటికీ వాటి ఒకటి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనం ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం సరే, సృష్టిలో వచ్చినటువంటి అంటే చాలా సహజ సిద్ధంగా వచ్చినటువంటి రోజా పువ్వుల్ని మనం ల్యాబ్లో ఎన్ని తయారు చేసినా సరే, ఇంత అద్భుతంగా, ఇంత శుతిమెత్తంగా, ఇంత సువాసన మనం తయారు చేయలేము, ఓకే. అలాగే ఎంతో కాలంగా ఈ సృష్టి అంతా కూడా, ముఖ్యంగా గ్రహాలన్నీ కూడా వాటి మార్గాల్లో అవి తిరుగుతూనే ఉన్నాయి. ఏ రోజు అవి ఆగలేదు, ఏ రోజు అవి ఒకటి ఒకటి గుద్దుకొని మనకి ఎలాంటి ఉపద్రవాలు మనకు రాలేదు. కాబట్టి ఇంత పెద్ద గ్రహాలు కూడా, ఇంత సైజులో ఉన్న గ్రహాలు కూడా అవి దూదిలాగా పైనే అవన్నీ కూడా తేలాడుతున్నాయి, అవన్నీ కూడా వాటి క్రమంలో అవి నడుచుకుంటూ ఉన్నాయంటే ఎవరు దాన్ని ఆ విధంగా డిజైన్ చేసి అక్కడ పెట్టారు? ఒక చిన్న శాటిలైట్ మనం పెడితేనే, పంపిస్తేనే దాన్ని కక్షలోకి పెట్టుకోవడానికి కింద ఎంతమంది సైంటిస్టులు ఎన్ని రకాలుగా పనిచేస్తుంటే, ఆ కక్షలో అది 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఆ శాటిలైట్ తిరగాలంటే వీళ్ళందరూ కూడా ఈ కింద నుంచి ఎంత కంట్రోల్ ఉంటుంది అంటే, ఒక చిన్న శాటిలైట్కే గ్రహ ఆర్బిట్స్లో ఆ కక్షల్లో పెట్టడానికి ఇంత శ్రమిస్తే, మరి ఇన్ని ఇంత సైజులో, ఇంత విపరీతమైనటువంటి భారీ సైజులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, ఎంతో వెయిట్ ఉన్న ఇవన్నీ కూడా ఏ విధంగా అక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఎంతకాలం నుంచి తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ, ఎవరు తిరిగేటట్టు చేశారు ఇవన్నీ? సో పోయినసారి మనం ఆ న్యూటన్ కథ మనం చెప్పుకున్నాము. అలాగే ఎప్పుడైనా సరే ఒక బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద విస్ఫోటం జరిగితే చూస్తే మన కళ్ళ ముందు మొత్తం చలా చెదిరైపోవాలా? కానీ ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ వాళ్ళు ఇదంతా ఏర్పడిందని, బిగ్ బ్యాంగ్ పెద్ద విస్ఫోటం జరిగింది, అందుకు ఈ అద్భుతమైనటువంటి ఈ సృష్టి ఏర్పడిందని చెప్పేసి మనకు చెప్తున్నాం. నేను మీకు వాట్సాప్లో మీకు షేర్ చేశాను, ఒక అద్భుతమైనటువంటి ఈ భూమిలో ఎంత అద్భుతమైనటువంటి సృష్టి, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల చేపలు, ఎన్ని రకాలన్నీ ఎంతో అద్భుతమైన కలర్స్ ఇస్తూ ఉన్నాయి. మరి అంత పెద్ద సృష్టికి భగవంతుడు లేకుండా ఎలా ఉన్నాడు, లేదా సృష్టికర్త లేకుండా ఎలా ఉన్నాడు? ఇప్పుడు రెండో దానికి వెళ్తున్నాము. నియమాలు ఉన్నాయంటే నియమకర్త ఉండి తీరాలన్నమాట. నియమాలు ఉంటే, సో మనం ఒకవైపు చూస్తున్నాము ట్రాఫిక్, మన సిటీలో మన టౌన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి అంటే ఎవరో ట్రాఫిక్ లాస్ని, ట్రాఫిక్ నియమాలని ఎవరో పెట్టారు అక్కడ. సో ట్రాఫిక్ నియమాలు ఎవరు పెడతారు? సమ్ సిటీ అథారిటీ, సమ్ పోలీస్. సో లా అండ్ ఆర్డర్లో ఉండేవాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ సిస్టమ్. సో దానికి ఒక డీజీపీనో డీసీపీ ఎవరో ఒకరు ఉంటారు దానికి. సో వాళ్ళు ఒక వ్యక్తి ఉండడం వల్ల అక్కడ కొన్ని నియమాలు ఏర్పడుతున్నాయి. ఆ నియమాల వల్ల మనం అందరం కూడా మన మన ఇళ్ళకి సేఫ్గా వెళ్తున్నాం అనమాట, త్వరగా వెళ్తున్నాం, సేఫ్గా వెళ్తున్నాం. అక్కడ నియమాలు లేకపోతే మన పరిస్థితి ఏమైపోద్ది? సో అక్కడ ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఈ సిస్టమ్ కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళాలనే ఆతృతలో, లేదా ఎవరికి వాళ్ళు పనికి వెళ్ళాలనే ఆతృతలో, ఎవరికి వాళ్ళు అన్నీ కూడా ఎక్కడెక్కడ వాహనాలన్నీ కూడా అక్కడక్కడే ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు వసతి చెప్పాలంటే మొత్తం గందరగోళ స్థితి. అయితే ఇక్కడ గందరగోళ స్థితి లేకుండా క్రమక్రమంగా కొన్ని ఏమో నేరుగా వెళ్తున్నాయి, కొన్ని లెఫ్ట్లో వెళ్తున్నాయి, కొన్ని రైట్లో వెళ్తున్నాయి, ఈ వాహనాలన్నీ క్రమ పద్ధతిలో వెళ్తున్నాయి అంటే కొన్ని నియమాలు అక్కడ ఉన్నాయి. ఆ నియమాలని అనుసరించి ఆ దేశమో లేకపోతే ఆ రాష్ట్రమో లేకపోతే ఆ లేకపోతే ఆ సిటీనో ఆ టౌనో ఆ నియమాలని పాటిస్తున్నాయి. అయితే ఆ నియమాలు పెట్టింది ఎవరు? ఒక ఒక అంటే ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది అక్కడ. అంటే ఒక తెలివైనటువంటి ఒక వ్యక్తి ఆ నియమాలు అలా పెట్టడం వల్ల మనం అందరం క్రమక్రమంగా మన ఇళ్ళకి సేఫ్గా వెళ్తున్నాం అనమాట. అలాగే మరి ఎంతో కాలంగా ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయంటే ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాటి కక్షల్లో అవి ఎంతో స్పీడ్తో వెళ్తున్నాయంటే, అంటే ఒక క్రమం ఉంది అంటేనే అర్థం వల్ల అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఎవరో ఒక నియమకర్త వాటి ఆ నియమాలు తీసుకొచ్చాడు అనమాట. అక్కడ ఆ నియమకర్త నియమాలు తీసుకువచ్చాడు కాబట్టి ఆ నియమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ క్రమ పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ నియమాలుగా లేకపోతే ఎట్లా అయితే ట్రాఫిక్ అంత గందరగోళం కావాలో అక్కడ కూడా ఈ ఈ గ్రహాలని వాటి గుద్దుకోవాలి. కానీ ఎక్కడ అలాంటి గుద్దుకోకుండా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అవి క్రమక్రమంగా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. అవి క్రమక్రమంగా ఎట్లాగైతే ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్, ఒక ట్రాఫిక్, ఒక నియమకర్త ఉన్నప్పుడు ఎట్లాగైతే అన్ని క్రమ పద్ధతులు నడుస్తాయో, మనకి ప్రస్తుతానికి ఈ సృష్టిలో ఆ నియమకర్త మన కంటికి కనబడట్లేదు. కానీ మనం అర్థం చేసుకుంటే అవి సిస్టమ్గా వెళ్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవాలా? అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్ని ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక ఒక పవర్ ఆ నియమాల్ని పెట్టడం వల్ల అవన్నీ వాటి క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే మనం ఈ ప్రకృతిలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం నార్మల్గా మనం గమనించుకుంటే ట్రైన్ సిస్టమ్, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క ట్రైన్ దానికి ఎగ్జాక్ట్ దాని టైమింగ్ ఉంది. ఓకేనా? కొన్ని 6 గంటల 20 నిమిషాలకు వస్తాయని, కొన్ని 6 గంటల 30 నిమిషాలకు వస్తాయి, కొన్ని 9 గంటలకు వస్తాయి, కొన్ని 10 గంటలకు వస్తాయి. మనం కరెక్ట్గా మనం మన తెలుసుకొని టైంకి వెళ్ళి ఆ స్టేషన్కి వెళ్తే కరెక్ట్గా ఆ ట్రైన్ ఆ టైంకి వస్తుంది. ఓకేనా? మనం ఒక ట్రైన్కి ఎక్కేస్తాం. అంటే ఒక ట్రైన్ పలాన్ టైంకి ఆ స్టేషన్ వస్తుందనంటే దీని వెనకాల ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది, రైల్వే సిస్టమ్ నడుస్తుంది, దాని వెనకాల రైల్వే మినిస్ట్రీ ఉన్నాడు. ఓకేనా? ఎంతోమంది ఎంప్లాయీస్ దాంట్లో పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ పనిచేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్ టైంకి ఆ ట్రైన్ అక్కడికి వచ్చి ఆగుతుంది, ఆ ట్రైన్ అక్కడి నుంచి కదులుతుంది. అంటే ఒక టైంకి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక టైం ప్రకారంగా ఒక ప్లాట్ఫామ్కి రావడం, ప్లాట్ఫామ్ నుంచి పోవడము అనేది ఒక టైం ప్రకారంగా వస్తున్నాయి. అంటే దీని వెనకాల ఎవరో దాన్ని టైం ప్రకారంగా నడిపిస్తున్నారని అర్థం. అలాగే ఈ సృష్టిలో సూర్యుడు ఒక టైంలో వస్తున్నాడు, చంద్రుడు ఒక టైంలో వస్తున్నాడు, ఒక టైంలో అస్తమిస్తున్నారు, ఒక టైంలోనే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరో దాన్ని టైం ప్రకారంగా నడిపిస్తున్నారనే కదా అర్థం. దీని వెనకాల ఎవరో టైం ప్రకారం నడిపించకపోతే అది ఆ టైంలోనే ఎందుకు రాయాలి? అది దానికి ఎవరితో సంబంధం లేకపోతే అంత ప్రకృతి చూసుకునే పని అయితే, ప్రకృతిలోనే అన్ని జరుగుతున్నట్లయితే మరి పర్టికులర్గా ఈ టైంలో ఇలా జరగాలి, ఈ టైంకి ఇలా రావాలి, మధ్యాహ్నానికి అది మన తలపైకి రావాలి, సాయంత్రానికి అది పడమర అస్తమించాలని ఆ పద్ధతి ప్రకారంగా ఆ టైం ప్రకారంగా మనకి ఎలా వస్తుంది. అలాగే చంద్రుడు అమావాస్య పౌర్ణిమ మిగతా రోజుల్లో దాని యొక్క షేపు సైజు, దాని యొక్క వ్యవహారం, ఇవన్నీ ఒక ఎక్కడ కూడా ఒక రోజు కూడా అదుపు తప్పకుండా మనకి సంవత్సరాల తరబడి, ఇంకా వేల సంవత్సరాల తరబడి అవి అలాగే నడుచుకుంటాయంటే ఆ టైం ప్రకారంగా నడిపించేవాడు ఎవరో ఉండాలి కదా. సో లేకపోతే ఎలాగ ఇవన్నీ టైం ప్రకారంగా వస్తాయి? సో మన కళ్ళ ముందరే మనకు తెలుస్తున్నాయి, రైల్వే స్టేషన్లో టైం ప్రకారంగా వస్తుంటే ఒక వ్యవస్థ ఇవన్నీ టైం ప్రకారంగా వచ్చేలాగా ఎంతో ప్లానింగ్ ఉందన్నమాట. సో ఎన్నో వాటిల్ని ఆపి గూడ్స్లు, ఎన్నో ఎక్స్ప్రెస్లు అన్నిటిని మేనేజ్ చేస్తూ ఒకటి వస్తూ ఉందన్నమాట టైంకి. అట్లానే సో ఇక్కడ కూడా నియమాల ప్రకారంగా ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా గాలి, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇవన్నీ ఈ నెలలోనే ఎందుకు వస్తున్నాయి, ఈ టైంకే చలి ఎందుకు వస్తుంది, ఈ టైంకే వేడి ఎందుకు వస్తుంది అంటే ఆ టైం ప్రకారంగా మనం ఎలాంటి పంటలు వేయాలి, అంతా సిస్టంలో లింక్డ్ అనమాట. సో దీని వెనకాల ఒక నియమకర్త ఉండాలి. అట్లానే స్థూల శరీరం, స్థూలంగా చూసినా సూక్ష్మంగా చూసినా సరే ఖచ్చితంగా అక్కడ ఒక క్రమ పద్ధతిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగానే ఈ సృష్టి నడుస్తూ ఉంది. అలాగే మనం ఏ లోతు లేదు, ఒక పరమాణు దగ్గరికి వెళ్ళినా సరే, ఒక ఆటంలోకి వెళ్ళినా సరే, అక్కడ కూడా ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ ఎట్లయితే గ్రహాలు తిరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా గ్రహాల్లాగా లోపల ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ లోపల కూడా తిరుగుతున్నాయి అన్నమాట. అవన్నీ తిరగబట్టే వాటికి ఒక ఛార్జ్ వస్తుంది. ఆ ఛార్జ్ని బట్టే మనం ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద పరికరాలన్నీ మనం చేయగలుగుతున్నాం మనం. ఓకే, అలాగే క్రమం ఒక రూపురేఖలు, ఒక పద్ధతి ప్రకారం, ఒక డిజైన్ ప్రకారంగా మనం ఈ లోకంలో కొన్ని సృష్టిలు మనం చూస్తున్నాం అన్నమాట. ఉదాహరణ మనం జిరాఫీ తీసుకున్నాం అనుకోండి. సో జిరాఫీ చూసే దాని మెడ చాలా పెద్దది. ఓకేనా, తల ఎక్కడో ఉంది, మొండెం బాడీ ఎక్కడో ఉంది, మధ్యలో మెడ మాత్రమే సాగింది అన్నమాట. ఓకేనా, దీని యొక్క ప్రత్యేకత చూస్తే దీని గుండె భాగం చాలా పెద్దది అనమాట. 11 కేజీలు అనమాట దాని గుండె. ఓకేనా, 11 కేజీలు. ఓకేనా, కళ్ళ మాత్రం ఎక్కడో ఉంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి తలకి రక్తం పంపించాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రక్తం పంపించాలి కాబట్టి దాని గుండె అంత పెద్ద సైజ్ అయింది. అంటే దాని యొక్క సైజ్, దాని యొక్క తల, దాని యొక్క బాడీ ప్రకారంగా దాంట్లో దానికి అంత రక్తం పోవాలి అని అంటే తలలోకి అంత పెద్ద గుండె అక్కడ అమర్చాలని, అంత గుండె ఏర్పడాలని వాటంతా అవి చేయగలుగుతాయా? సో అంత పెద్ద ఎప్పుడైతే దాని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అది ఎప్పుడైనా ఇట్లా తల వంచిందనుకోండి, తలలో ఉన్నటువంటి ఆ రక్తము ఒక్కసారిగా పరిగెత్తుకుంటా, మెడ ద్వారా పరిగెత్తుకుంటా మళ్ళీ గుండె మీదకి వచ్చేస్తాయి అన్నమాట రక్తం. మెడ వంచిందంటే అయితే ఎంత ఫాస్ట్గా వస్తుంది అంటే రక్తము, ఆ ఫాస్ట్గా అంత రక్తం కానీ వస్తే యాక్చువల్గా గుండె పగిలిపోద్ది అనమాట, అంటే ఆ ప్రెషర్కి. కానీ భగవంతుడు అక్కడ ఇంకొక డిజైన్ వచ్చాడు అనమాట. ఏంటంటే ఒక వాల్వ్ పెట్టేస్తాడు అనమాట, ఆ రక్తం వచ్చే క్రమంలో ఒక వాల్వ్ పెట్టడం వల్ల, ఆ వాల్వ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ రక్తం అంత ఫాస్ట్గా రానియకుండా స్లోగా వచ్చి 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 ఫైనల్గా గుండెకి వచ్చేసరికి నిదానంగా వస్తుంది అనమాట. అంటే ఆ ప్రత్యేకత అంటే 11 కేజీల గుండెకాయ అంటే హార్ట్ అది కేవలం జిరాఫీకే ఉంటుంది. అంటే దాని తగినట్టుగా, అంటే దాని జీవన విధానానికి, అది బతకడానికి కావలసిన విధంగా దానికి లోపల అవయవాలు ఒక ఒక రూపురేఖలు ఒక క్రమపద్ధతిగా వాటిలో డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. అలాగే ఇంకోవైపు మనం వంట చూసామనుకోండి. సో వంట మనకు తెలుసు అది ఉండేది ఎడారిలో. చూడండి అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ తగినట్టుగా వాటికి కూడా దానికి లోపల అవి వాటిని తట్టుకునే విధంగా అక్కడ వాళ్ళు అవన్నీ వాటి ప్రశాంతంగా అవి జీవించేలాగా వాటి లోపల అవయవాలు అంత క్రమ పద్ధతిలో ఒక అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి, ఒక రూపురేఖలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఇది చూస్తే వాటికి నీళ్లు దొరకవు కాబట్టి దీని పట్టులో 120 లీటర్లు పట్టించుకోగలుగుతుంది అన్నమాట వాటర్ని. 120 లీటర్లు. ఓకేనా, 120 లీటర్లు పట్టుకోగలుగుతుంది. కానీ అదే ఇంకా వేరే జీవరాశికి అలాంటిది అవకాశం లేదు ఇంకా. ఓకేనా, ఇప్పుడు అదే ఎడారిలో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి కానీ ఒక ఒంటికి మాత్రమే అవకాశం వచ్చింది. ఓకేనా, దాని కనుబొమ్మలు చూస్తే ఆ కనుబొమ్మలు మన కళ్ళు మూసుకుని మన కనుబొమ్మలు మనకి ఇంకేం కనబడవు తర్వాత అక్కడ. ఎందుకంటే మన కనుబొమ్మలు మూసుకోగానే మన కళ్ళు అటువైపుకి ఏమి ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఒంట యొక్క కనుబొమ్మలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట. అది కళ్ళు మూసుకున్నా సరే గ్లాస్ లాగా అది మూసుకోగానే తన కనుబొమ్మలతో అది చూసుకోగలదట. ఈ ప్రత్యేకమైనటువంటి కొమ్మలు దీనికి మాత్రమే ఉన్నాయన్నమాట. ఎందుకనంటే అక్కడ విపరీతమైనటువంటి గాలి దుమ్ము ఏర్పడుతుంది. అంటే అక్కడ వచ్చేటువంటి ఆ గాలికి ఎంతో దుమ్ము కంట్లో పడుతుంటాయి కాబట్టి, ఇంకా అది ఉండేది ఎడారిలో కాబట్టి మరి కళ్ళు తెరుచుకొనే కానీ ఉంటే దుమ్ము పడి అది ఇంకా ముందుకు ప్రయాణించలేరు కాబట్టి దుమ్ము పడినప్పుడు కళ్ళు మూసుకుంటుంది. కానీ కళ్ళు మూసుకున్నా సరే తన కనుబొమ్మల్లో నుంచి తన బయట ఉన్నది ఏదో తన క్లియర్గా చూడగలుగుతుంది అన్నమాట. సో అట్లాంటి ఒక అవకాశం ఒంటికి ఉంది. సో ఇంత క్రమంగా ఇంత ఆలోచించి దీనికి ఇలాగే ఉండాలి, దీనికి వీటికి ఇలాంటి ఇలాగ అమర్చాలి అని ఎవరు చెప్పారు, ఎవరు పెట్టారు అక్కడ, ఎలా పెట్టారు? వాస్తవానికి ఈవెన్ మన హ్యూమన్ బాడీ తీసుకోండి, ప్రతి ఒక్క లోపల ప్రతి అవయవము అవి వాటి వాటి స్థానాల్లో క్రమ పద్ధతిలో పెట్టడం వల్ల ఎక్కడ ఎప్పుడు డైజెషన్ ఒకవైపు, ఊపిరితిత్తులు ఒకవైపు, ఓకేనా, ఎవరైనా ఒక మనిషి ఇలాగా ఇంకో మనిషిని సృష్టించడం కానీ, ఓకే, లేదా మనిషి ఈ విధంగా ఇంత తెలివితేటలతో ఇన్ని ఇంత క్రమంగా అది ఉండాలని, ఓకేనా, తనకి తన అవసరాలకి తీర్చే విధంగా తన కాళ్ళు చేతులు కళ్ళు మిగతా అవయవాలని అమర్చబడాలని, ఓకేనా. సో ఇవన్నీ ఇంత అద్భుతమైన సృష్టి, ఇంత అద్భుతమైనటువంటి ఈ క్రమం, సో ఎవరు ఎలా ఏర్పడింది అంతా? ఒక పిన్నీసే దానంతా అది ఏర్పడలేనప్పుడు, కానీ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఆలోచనలు, ఇంత పెద్ద మ్యాథమెటికల్ అనాలిసిస్, ఇంత పెద్ద ఇంటెలిజెన్స్, ఓకేనా, ఇవన్నీ కూడా ఎలా అమర్చారు, ఎవరు అమర్చారు, ఎట్లా అమర్చబడింది? సో ఒక పిన్నీస దానంతా ఏర్పడలేనప్పుడు ఇంత తెలివితేటలు ఉన్నటువంటి మనిషి ఎలా తయారయ్యాడు? ఖచ్చితంగా కోతుల నుంచి అయితే ఖచ్చితంగా తయారయ్యే ప్రసక్తి లేదు, ఓకేనా. సో కోతుల నుంచి తయారయ్యే పరిస్థితి అంటే మరి కోతులే ఎంతో అద్భుతంగా ఎంత తెలివితేటలతో ఉండాలి, మనకంటే మన పూర్వీకులు అంత తెలివితేటలతో ఉండాలి. అప్పుడు తెలివైన వాళ్ళకే తెలివైన వాళ్ళు పుడతారు, ఓకే. సో మనం గమనించుకోవాల్సింది, మన తగినట్టుగా మన 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 నడుచుకోవడానికి అవకాశం ఉండేలాగా మనల్ని అమర్చబడ్డాయి అన్నమాట. ఉదాహరణకి సింపుల్ అన్నమాట. ఇప్పుడు మనము కొన్ని 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 అవయవాలు మన కంట్రోల్లో ఉన్నాయి, కొన్ని అవయవాలు మన కంట్రోల్లో లేవు. ఉదాహరణకి గుండె మన కంట్రోల్ లేదు, అది కొట్టుకుంటూనే ఉంటుంది. లోపల కిడ్నీ తన పని చేసుకుని వెళ్తూనే ఉంటుంది. మనం చెప్పాం కదా, ఇప్పుడు గుండెకాయని ఇప్పుడు ఆపమని చెప్పి తర్వాత కొద్దిసేపు కొద్ది రెస్ట్ తీసుకో, ఒక 6 గంటల తర్వాత మళ్ళీ నువ్వు స్టార్ట్ చేద్దులే అని. అలా మనం 2 నిమిషాలు దానికి రెస్ట్ ఇస్తే చాలు, మనం ఉండవు ఇంకా, ఓకే. కానీ అది డే అండ్ నైట్, ఓకేనా, మన ఆజ్ఞలతో సంబంధం లేకుండా, మన ఆర్డర్స్ సంబంధం లేకుండా అవి తిరుగుతూనే ఉన్నాయి, చేస్తుంది దాని పని చేస్తున్నాయి. అంటే అవి కొన్ని మన కంట్రోల్ లేవు. అంటే మనిషి తన కంట్రోల్ లేకుండా కొన్ని తన కాను సృష్టించేసుకున్నాడా? ఓకేనా. 2, కొన్ని మన కంట్రోల్లో ఉన్నాయి, ఓకేనా. సో కొన్ని మన కడుపు ఉన్నాయి, కొన్ని మన కంట్రోల్లో లేవు. ఉదాహరణకి మన కనుబొమ్మలు ఆర్పడం తెరవడం, మూయడం తెరవడం మన కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో లేదా? కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్లో ఉంది, కానీ చాలా సందర్భాల్లో మన కంట్రోల్లో లేదు. సో ఆటోమేటిక్గా అవి కళ్ళు మన కనుబొమ్మను కొట్టుకుంటూనే ఉంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన కంట్రోల్లో లేదు, కానీ ఆటోమేటిక్గా అవి కొట్టుకుంటూనే ఉంటాయి. బహుశా అవి కానీ మన కంట్రోల్లో కానీ పెట్టుంటే, ఈ కనుబొమ్మలు కానీ మన కంట్రోల్లో కానీ పెట్టుంటే ఈ పాటికి మనం అందరం కూడా గుడ్డి వాళ్ళు అయిపోయేవాళ్ళం. ఎందుకంటే సీరియల్లో సినిమా చూసేటప్పుడు కనీసం కన్ను కూడా ఆర్పకుండా చూసేటానికి ఈ పాటికి లోపల ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఎండిపోయేసి లోపల ఉన్నటువంటి అదంతా ఈ పాటికి మనందరం గుడ్డి వాళ్ళు అయ్యేదానికి అవకాశం ఉండేది. కానీ భగవంతుడు లేదా సృష్టికర్త దయమయుడు కాబట్టి కొన్ని మన కంట్రోల్లో పెట్టకపోవడం, మనకు తెలియకుండానే కన్ను మూసుకోవడం తెరుచుకోవడం వల్ల, సో దానికి కావలసినటువంటి ఆ తేమ అందిస్తూనే ఉన్నాడు అనమాట. ఓకే. కాబట్టి మన శరీరంలో మనకే కంట్రోల్ అయినప్పుడు, ఎందుకంటే తయారు చేసిన వాడు మాత్రమే కంట్రోల్ చేయగలడు, తయారు చేసిన వాడు మాత్రమే వాటిల్ని అద్భుతంగా వాటిల్ని ఆడించగలుగుతాడు. సో మనం తయారు చేసుకోలేదు కాబట్టి, లేదా మనం తయారు చేయబడలేదు కాబట్టి, మన వల్ల మనుషులు తయారు చేయలేదు కాబట్టి, మన కంట్రోల్ లేని వాటన్నిటిని కూడా, ఓకేనా, మనం కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి డెఫినెట్గా అయితే మనల్ని అయితే మనం కంట్రోల్ చేసుకోలేదు, లేదా మనల్ని మనం తయారు చేసుకోలేదు, లేదా ఇంకెవరో మనల్ని, అట్లీస్ట్ మనుషుల స్థాయి వాళ్ళు మనల్ని తయారు చేయలేదు. మనకంటే ఇంకెవరో అతీతమైన వాడు, మనకంటే ఇంకెవరో అద్భుతమైనటువంటి, మనకంటే అపర తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రమే మనలాంటి వాళ్ళని సృష్టించి ఉండాలి, ఓకేనా. అంతేగాని మన కోతుల నుంచో చింపాంజీల నుంచి అయితే మనం వచ్చి ఉండలేము ఖచ్చితంగా, ఓకేనా. 3, మన అవసరాలు తగినట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ది సృష్టి ఉంటే సృష్టికర్త, 2 నియమాలు ఉన్నాయి కాబట్టి నియమకర్త ఉండాలి, 3 క్రమము ఒక రూపురేఖలు, క్రమ పద్ధతిలో అవయవాలు, క్రమ పద్ధతిలో జీవన విధానాలు ఉన్నాయి, 4 అవసరాలకు తగినట్టుగా ఏర్పాట్లు. అవసరాలు తగినట్టుగా ఏర్పాట్లు అని అంటే ఇక్కడ మన ఇక్కడున్న అన్ని జంతు జీవరాశులకి మనకి మన బాడీ నడవాలంటే మనకు కావాల్సింది నీళ్లు. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా నీళ్లు ఉన్నాయి. అంటే మనకి నీళ్లు అవసరం, మన అవసరాలు తగినట్టుగా ఇక్కడ నీళ్లు వచ్చినాయి. మనం తినాలి కాబట్టి మనకి ఆకలి, కాబట్టి మనకి మనం తీసుకునే విధంగా, మనం తినే విధంగా కొన్ని ఇక్కడ కొన్ని పళ్ళు, కొన్ని కూరగాయలు, కొన్ని పప్పు దినుసులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఆకలి వస్తుంది, మనకి ఆకలి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నాయి రెడీగా. మన మనకు దాహం వేస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఓకే, అలాగే మనకి భయం వేసినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, మనం పెద్దవాళ్ళని ఆశ్రయిస్తాం. భయం వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళు చింతన చేరతాం, ఎందుకంటే మన పెద్దవాళ్ళు చింతన చేరితే మనకు ఆ భయం పోతుంది. పెద్దవాళ్ళు మనకు ఆశ్రయిస్తే ఆ భయం పోతుంది. సో మనలో మనలో భయాలు ఏర్పడడం, ఆందోళన ఏర్పడడం కూడా సహజమే. అప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనం దండం పెట్టుకోవాలనిపిస్తుంది, ఎవరినో ఒకరు వేడుకోవాలనిపిస్తుంది, అది సహజ సిద్ధంగానే. సో మనకు భయాన్ని తగినట్టుగా ఒక ఏర్పాటు, అంటే హయ్యర్ పవర్. అలాగే ఒక మగకి ఆడతోడు అవసరం, ఒక ఆడకి మగతోడు అవసరం. సో వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చదగినట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు, అది జంతువుల్లో కావచ్చు మనుషుల్లో కావచ్చు, సో కొన్ని కొన్ని కోరికలు తీరడానికి తగినట్టుగానే కొన్ని ఏర్పాట్లు ఇక్కడ జరుగున్నాయి ఇక్కడ. సో మనలో ఇలా ఉంటుందని, మనలో ఈ భావాలు ఉంటాయని, మనలో ఇటువంటి అవసరాలు మనలో ఉన్నాయని ఎవరు తెలుసుకొని ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి మనకి. ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం కూడా తల్లి కడుపులోంచి వచ్చాము. తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లికి పాలు రాల, ఓకేనా? సో తల్లికి పాలు రాలేదు, కానీ మన కడుపు నుంచి బయట పడంగానే ఆటోమేటిక్గా పాలు ఎప్పుడు ఏర్పడినాయో, కానీ ఆటోమేటిక్గా ఆ పాలు మనం తాగడం వల్ల మనం ఇవాళ బతుకున్నాం. ఓకేనా? అంటే తల్లి కానీ, అది ఆడవాళ్ళు కానీ, తల్లి కానీ ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని ఈ పాలు ఆమె తయారు చేసుకొని ఆమె ముందుగానే పెట్టుకునిందా, లేకపోతే పెట్టుకో అలాగ ఆమె తయారు చేయగలిగింది అని అంటే ఆమె ఎట్లా తయారు చేసింది? ఓకేనా? మరి ఒకవేళ తయారు చేసి ఉంటే బిడ్డ పుట్టక ముందు నుంచే ఆ పాలు రావాలి కదా. ఓకేనా? కానీ ద మూమెంట్ బయట బిడ్డ బయటికి రాగానే ఆటోమేటిక్గా పాలు వస్తున్నాయి. అంటే ఎవరి ఎవరి యొక్క ఆధీనంలో, సో ఎవరు దయదలిచి ఒక ఒక జీవరాశి బయటకు రాగానే ఆ జీవరాశి బతకడానికి ముందే గ్రహించి ముందుగానే పాలు అక్కడ తయారు చేసి పెట్టి, ఎప్పుడైతే బిడ్డ బయటికి రాగానే పాలు వచ్చేటువంటి అవకాశం, ఆ పరిస్థితి ఎలా ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? అంటే ఖచ్చితంగా మనిషి అయితే తయారు చేయలేరు. ఆవు లాంటి జంతువులు కేవలం మనం పచ్చిగడ్డి పెడితే, ఓకేనా, లోపల ఏం మెషినరీ ఉందో, ఎలా మెషినరీ ఉందో, ఏ పరిస్థితిలో ఉందో తెలియని మనకి స్వచ్ఛమైన పాలు వచ్చేస్తాయి బయటికి. ఎవరు తయారు చేస్తారు అట్లా మెషినరీని? అట్లా లోపల ఇలా గడ్డి పెడితే, లేదా ఏది పెట్టినా అది దాన్ని లోపల పాలు, అట్లా ఏదైనా మెషిన్ మనం తయారు చేయగలుగుతామా? గడ్డి పెడితే మళ్ళీ పాలు వచ్చేలాగా ఈ సృష్టిలో ఎప్పుడైనా, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా మనం పెట్టగలుగుతామా అట్లాగా? ఓకే, సో మనకి ఎక్కడ అవకాశం ఉంది? అవకాశం మనకు అవకాశం లేదు. అందుకనే మనకు అతీతంగా ఇక్కడ ఎవరో ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టిని ఆయన పద్ధతిలో, ఆయన క్రమ పద్ధతిలో ఆయన చేసుకుని వెళ్తూ ఉన్నాడు. ఓకేనా? మనము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా, ఇక్కడ నాకు కనబడలేదు కాబట్టి నా తెలివితేటల మీద, మన తెలివితేటల మీద నడుస్తూ ఉంది, మన తెలివితేటల మీద ఇక్కడ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి, ఉంటేమి లేకపోతేనేమి, ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన తయారు చేశాడు కాబట్టి, ఆ పాలు మనం తాగాం కాబట్టి ఇప్పటికీ మనం బతుకున్నాము. ఇంకా అట్లా ఆ పాలు కానీ రాకపోతే మన ఇక్కడ పుట్టడానికి అసలు అవకాశమే లేదు. ఇంకా కానీ మనం గర్వంతో అహంకారంతో మాత్రం మనం చెప్పగలుగుతాం, ఏమని, భగవంతుడు ఎక్కడున్నాడు, ఎవరు చూశారు, నువ్వు చూసావా, నేను చూశానా అని మన అహంకారంతో మన ప్రశ్న మాత్రం వేయగలుగుతాం మనం. కానీ మనం అడగకపోయినా, మనం కోరుకోకపోయినా, కానీ మన అవసరాలు ముందే తెలుసుకొని, మనకి ఇక్కడ ఎలా మనకి ఏమైతే మనం బతకగలుగుతామో, ఎలా ఉంటే మనం బతకగలుగుతామో, ఏవే ఏవేవి వస్తువులు ఏవే పరికరాలు ఉంటే ఇక్కడ ఇక్కడ జీవరాశులని కూడా పుష్టిగా ఓకేనా అవి జీవించగలుగుతాయని ముందుగానే ఏర్పాట్లు మనకు చేయబడ్డాయి ఇక్కడ. సో ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టే ఇవాళ మనం తీసుకొని మనం గాలి గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఓకేనా. సో అనేక అనేకమైనటువంటి ప్రకృతి నుంచి అనేకమైన వనరులు మనం తీసుకుంటూనే ఉన్నాం, తీసుకొని ఇవాళ మనం జీవనం సాగిస్తున్నాం, కానీ కృతజ్ఞత లేదనమాట మనకి. ఓకేనా, మనకి ఏమాత్రం కృతజ్ఞత లేదనమాట మనకి. అంటే ఇవన్నీ ప్రకృతి తయారు చేసేసింది, ఇవన్నీ కూడా వాటి అవే ఏర్పడిపోయినాయి, మనిషి కోతి నుంచి మనిషి వచ్చాడు. ఓకేనా, ఇలాంటి లాజిక్ లేకుండా ఒక ఒక రీజన్ లేకుండా మనం ఎలాగంటే అలా మాట్లాడడంలో ఎటువంటి ఉపయోగం లేదన్నమాట. ఉదాహరణకి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు సపోజ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం ఎలాగైనా అక్కడ మనం వెళ్ళంగానే ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టంగానే అక్కడ ఆటోమేటిక్ గేట్ సిస్టమ్ ఉంటుంది, గేట్లు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఓకేనా, సెన్సార్తో ఆటోమేటిక్ గేట్ తెరుచుకుంటే మన లోపలికి వెళ్ళిన మళ్ళీ గేట్ మూసుకుంటాయి. ఎట్లాగైతే మనం కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం చేయి పెట్టంగానే నీళ్ళు వస్తాయి ట్యాప్ కింద, చేయి తీయగానే నీళ్ళు ఆగిపోతాయి. సో చిన్నపిల్లవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు చేయబెట్టినా నీళ్లు రావడం తీసేసి నీళ్ళు ఆగిపోతాయి. అలాగే ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళి కొన్ని కొన్ని ద్వారాలు మనం మనం ఎంటర్ అయినప్పుడు అవి ఆటోమేటిక్గా ఓపెన్ అయి తెచ్చినప్పుడు చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే వాళ్ళే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే చూసాను నేను అడుగు పెట్టంగానే ఆటోమేటిక్గా తెరుచుకున్నాయని, నేను అడుగు తీయంగానే ఆటోమేటిక్గా మూసుకున్నాయని. వాళ్ళు అనుకుంటారు ఇదంతా ఆటోమేటిక్ అంటే వాళ్ళు అనుకుంటారు ఇదంతా కూడా వాటితో అవే జరిగిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఎదిగిన మనం ఎదిగిన చైతన్యంలో ఉన్న మనం ఎడ్యుకేట్ అయిన మనము వాళ్ళ అంటే వాళ్ళ అంటే ఆ పిల్లవాడు ఒక పేరెంట్స్ కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు ఏమో వాళ్ళకి తెలుసు ఏది ఇక్కడ ఆటోమేటిక్గా లేదు, దీని వెనకాల ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు ఎలక్ట్రికల్ ఇంజనీరు వీళ్ళందరూ కష్టపడి ఒక ఒక కోడింగ్ చేసి ఒక సిస్టమ్ ప్రకారంగా సెన్సార్స్ పెట్టి మనం లేదా మన టెంపరేచర్ లేకపోతే మన ప్రెషర్ ఏదో పడితే ఆటోమేటిక్ తగ్గుతుందని. అంటే కానీ అంత ఎదిగినటువంటి తెలియజేయలేనటువంటి పిల్లవాడికి ఎలా అనిపిస్తుంది అంటే ఏముంది అంత ఆటోమేటిక్ నడుస్తూ ఉంది ఎంత ఆటోమేటిక్ జరుగుతుంది అనిపిస్తుంది. ఓకే, కానీ ఆ విషయాన్ని లోతుగా తెలుసుకున్న వాళ్ళు తనకంటే ఇంకా ఎక్కువ మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం తెలుసు దీని వెనకాల ఎంత కష్టం ఉందో. ఒక డోర్ ఊరిని ఇటు నుంచి అటు వెళ్ళడానికే దాని వెనకాల ఎంతో తెలివితేటలతో ఎంతో వాళ్ళు కష్టపడి దాన్ని డిజైన్ చేశారు అట్లాగా. అలాగే ఈ సృష్టిలో కూడా ఏది ఆటోమేటిక్గా లేదు ఇక్కడ అనమాట, కానీ మనకి ఆ చిన్నపిల్లలాగే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది, ఆటోమేటిక్గా జరిగినట్టు అనిపిస్తుంది. ఓకే, అరే నేను తినంగానే ఆటోమేటిక్ డైజెస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో నాకు కావాలనుకున్నప్పుడు టక్కన నాకు పాలు వస్తున్నాయి. ఓకేనా, అలాగే నేను అనుకున్నప్పుడు టక్కన సూర్యుడు వచ్చి నాకు నాకు టైంకి నాకు గాలి వస్తూ ఉంది, నాకు టైంకి ఓకేనా వర్షం వస్తూ ఉంది. ఇక్కడ ఏది ఆటోమేటిక్గా లేదన్నమాట. ఆటోమేటిక్ అంటే దాన్ని ఎవరు ఆటోమేటిక్ చేశారు అతను కనబడకుండా. ఇప్పుడు మనం ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ ఇంజనీర్ మనకు కనబడ్డు, ఈ ఇంజనీర్ అయితే ఆ డోర్ ఇలా సెట్ చేశాడు ఆ ఇంజనీర్ మనకు కనబడ్డు. అందుకే చిన్నపిల్లవాడికి అనిపిస్తుంటే ఆడు ఎవరు కనబడలేదు కాబట్టి డోర్ ఆటోమేటిక్గా వెళ్తుంది అనుకుంటున్నాడు. అలాగే మనం కూడా గాలి అంతా వీస్తూ ఉంది, ఎండ అప్పటికెప్పుడు కంటూ వస్తూ ఉంది, ఎప్పటికప్పుడు సీజన్స్ మారుతూ ఉన్నాయి. ఓకేనా, ఎప్పుడు ఏది కావాలి జరుగుతూ ఉన్నప్పుడు మనకు ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు, ప్రకృతి అంతా దాని తర్వాత చేసుకుంటూ వెళ్తుంది, దీని వెనకాల ఏ సృష్టికర్త లేడనటువంటి భావంలో మనం వెళ్తామన్నమాట. కానీ ఎట్లయితే చిన్నపిల్లవాడి యొక్క అజ్ఞానం అజ్ఞానాన్ని సృష్టికర్త లేడు అనేటువంటి నిర్ధారణకి వెళ్తాడో, సో మనం కూడా దీని వెనకాలన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోలేక అహంకారంతోనో గర్వంతోనో లేదా అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో మనం కూడా ఇక్కడ ఎక్కడున్న సృష్టికర్త నాకేం కనబడలేదే. సృష్టికర్త యొక్క అద్భుతం ఏంటంటే ఆయన ఆయన లేకపోయినా కనబడకపోయినా ఆయన ఇవన్నీ ఆటోమేటిక్ చేసేశాడు, ఇది ఆటోమేటిక్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి టైంకి ఎప్పుడైనా సరే మనకి మన బాడీకి హీట్ కావాలి, మన బాడీకి ఎయిర్ కావాలి, మన బాడీకి నీరు కావాలి, ఇవన్నీ కూడా మన ప్రకృతి నుంచి అవి ఆటోమేటిక్గా మనకు అందేలాగా ఆయన ఆల్రెడీ డిజైన్ చేసి ఆటోమేటిక్గా పెట్టేశాడు ఇక్కడ. ఆటోమేటిక్గా అంటే ఎవరు లేరని కాదు, ఎవరో దాన్ని ఆటోమేటిక్గా అలా పనిచేసేలాగా వాళ్ళు చేశారు. సో భాగవతం 3వ స్కందంలో ఆఖరి అధ్యాయాల్లో కపిల భగవాన్ అంటారు అనమాట, కపిల భగవాన్ అంటే భగవంతుడికి అవతారం చెప్తారనమాట. ఏమని అంటే, నా యొక్క భయంతోనే గాళ్ళు వీస్తున్నాయి, నా మీద ఉన్న భయంతోనే ఓకేనా ఇక్కడ నీళ్లు వర్షాలు కురుస్తున్నాయి, నా మీద ఉన్న భయంతోనే భూమి పంటలు ఇస్తుంది. అంటే ఇవన్నీ కూడా భగవంతుడి ఆజ్ఞల మీద, ఆజ్ఞలతో ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. భగవంతుడి యొక్క కనుసైగల్లో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో మన కంటికి కనిపించినంత మాత్రాన దయచేసి ఇది ఆటోమేటిక్గా ప్రకృతి అన్ని చేస్తున్నాయి అనుకోవకండి. అలా అనుకోవడానికి లేదు, అలా అనుకోకూడదు మనం. ఎట్లాగైతే ఆటోమేటిక్ అంటే అర్థం ఏంటంటే, ఆటోమేటిక్గా ఒక వ్యక్తి ఎవరు లేకపోయినా నడిచేలాగా చేశాడు దాన్ని. ఎవరు లేక అతను ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఉండాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లో ట్రాఫిక్ పోలీస్ అక్కడ నిలబడి ఎవడు, ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ లో ఇప్పుడు ఆయన నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా కొన్ని కెమెరాస్ పెట్టేస్తున్నారు, అక్కడ కెమెరాస్ పెట్టేస్తున్నారు ఆటోమేటిక్గా. అక్కడ సిగ్నల్ సిస్టమ్, ఇంతకు ముందు వాళ్ళు పిగిలి ఊదుకుంటూ ఇట్లా ఉండాలి అట్లా తిరగాలని వాళ్ళు అక్కడైనా ఉండేవాళ్ళు అక్కడ. కానీ ఇప్పుడేమైంది, రెడ్ రైట్ గ్రీన్ పెట్టేశారు, ఎల్లో గ్రీన్ నడుస్తూ ఉన్నాయి ఆటోమేటిక్గా పెట్టారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒకరు ఆటోమేటిక్గా అక్కడ మొత్తం పర్యవేక్షపడేలాగా మొత్తం అక్కడ రెడీ చేసేసారు అనమాట వాళ్ళు. అలా ఇక్కడ కూడా అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నమాట, మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడు ఎలా ఉంటున్నాము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనం చేసే విధానము. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా చూస్తున్నారు. ఆయన లేకపోయినా ఇక్కడ అద్భుతంగా నడుస్తున్నాయి అన్నమాట. కానీ మనం ఏంటంటే, ఎవరు లేరులే, మనకు కావాల్సినంత మనం తినేద్దాము, కావాల్సినంత మనం దోచేసుకుందాము, కావాల్సినంత మనం ఆడేద్దాము, ఇక్కడ ఎవరు చూసి ఎవరు ఇక్కడ అడిగేవాడు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు, ఎవరైనా అంత అడిగితే మనకున్నటువంటి శక్తి మనకున్న బలంతో మాద్బలంతో మనం ఇక్కడ ఏదైనా చేసేద్దాము, ఎలాగైనా చేసేద్దాము. ఓకే, దీని తర్వాత అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు ఏంది ఇక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు, ఎవరున్నారు ఎవరు లేరు అని మనం అజ్ఞానంతో ఓకేనా లేదా ఒకవేళ తెలిసిన గర్వంతో మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఇలా నడవాలని చేయబడ్డాయి అన్నమాట. ఆ విధంగా భగవంతుడు వీటిల్ని ఒక సృష్టికర్త, దీన్ని అంత ఆటోమేట్ చేశాడు కాబట్టి మన ఊహకు కూడా రావట్లేదు ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా అని. అంత ఎక్స్పర్ట్ అన్నమాట ఆయన. సో తర్వాత నెక్స్ట్ అంశం, అసలు భగవంతుడు అంటే నిర్వచనం ఏంటి, డెఫినేషన్ ఏంటి. ఎందుకంటే భగవంతుడు అంటే నిర్వచనం అంటే ఈ ఉంటాడు, ఆయనలో ఈ లక్షణాలు ఉంటాయి లేదా ఆయనలో ఈ గుణాలు ఉంటాయి, ఆయన ఇలా కనిపిస్తాడు అని ఒక నిర్వచనం అనేది లేనట్టుగా లేకుండా మనమందరం ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అని, ఎవరిని పడితే వాళ్ళు వాళ్ళు ఈ సృష్టికి వాళ్ళ మూలమని, ఎవరు పడితే వాళ్ళు ఇదంతా నడిపిస్తున్నారని, మనం ఎవరిని పడితే వాళ్ళు దేన్నంటే ఎవరు దేన్నంటే దాన్ని మనమే లెక్క వేసుకొని, ఓహో భగవంతుడు అంటే ఇట్లాగా, భగవంతుడు అంటే అట్లాగా, భగవంతుడు అంటే ఈయన, భగవంతుడు అంటే ఆయన, భగవంతుడు అంటే ప్రకృతి, భగవంతుడు అంటే నేనే అని ఎవరు ఎవరు కావాల్సిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ సొంత నిర్వచనాలు రాసేసుకుంటున్నారు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని పైన ట్యూబ్ లైట్ ఉందన్నమాట, ఆ ట్యూబ్ లైట్లోంచి మిమ్మల్ని చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అది ఏంటంటే అందరు తక్కువ చెప్తారు ఇది ట్యూబ్ లైట్ అని చెప్పేస్తారు. ఎందుకంటే దానికంటే ఒక నిర్వచనం ఉంది. ట్యూబ్ లైట్ అంటే ఇట్లా కొంచెం సన్నగా కొంచెం పొడుగ్గా ఉంటుంది, అదేం కానీ ఇట్లాంటి ఒక వెలుతురు వస్తుంది, దానికి ఒక సైజు ఒక షేప్ ఉంది, మనం తక్కువ ట్యూబ్ లైట్ అంటే ఎవరైనా దాన్ని బల్బ్ అన్నామా అనం మనం, దానికంటే ఒక నిర్వచనం ఉంది. అంటే ట్యూబ్ లైట్ అంటే ఇలాగే ఉంటుంది, బల్బ్ అంటే ఇలాగ ఉంటుంది. అలాగే మనం అరటిపండు, జాంపండు ఓకేనా లేకపోతే ఇంకొక సినీపండు తీసుకుని అనుకుంటాం. ఇప్పుడు అరటిపండు తీసుకొని చేతిలో పెట్టామనుకోండి, దీని ఏమంటారంటే అందరూ అరటిపండే అంటాం. ఓకే, అట్టిపండే అంటారు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, అది జాంపండు అన్నాను అనుకోండి, మీరు అందరు నవ్వుతారు. ఎందుకని, ఎందుకు నేను అనకూడదు అది జాంపండు అని? అట్టిపండు చేతిలో పెట్టుకొని మీకు చూపిస్తూ ఇది జాంపండు అంటే ఎందుకు జాంపండు కాదు, ఎందుకు అది అట్టిపండే? ఇంకా దానికి ఒక నిర్వచనం ఉంది, అట్టిపండు అంటే పలానా ఇది ఈ షేప్లో ఉంటుంది, దాన్ని దానికి ఒక పైన ఒక తొక్కు ఉంటుంది, దాన్ని మనం ఇలా తీయాలి. సో మనం పెట్టుకున్నప్పుడు దానికి ఒక టేస్ట్ ఉంటుంది. అంటే దానికంటే ఒక నిర్వచనం ఉంది, ఒక డెఫినేషన్ ఉంది. ఓకేనా? అంటే దీన్నే అనాలి, దీన్నే జాంపండు అనాలి, దీన్నే యాపిల్ అనాలి అనేది ఒక నిర్వచనం ఉంది అన్నమాట. అలాగే భగవంతుడు అంటే కూడా ఒక నిర్వచనం ఉంది. యాక్చువల్గా ఒక నిర్వచనం ఉంది. అయితే ఆ నిర్వచనాన్ని ఎవరు పాటించకుండా, నిర్వచనాన్ని ఎవరు తెలుసుకోకుండా, ఎవరు తోచిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భగవంతుడు అంటే ఎవరు ఏంటంటే భగవంతుడు అంటే ఒక వెలుగు అంటున్నారు కొంతమంది. కొంతమంది భగవంతుడే ప్రకృతి అని కొంతమంది అంటున్నారు. ట్యూబ్లెట్ చూపించినప్పుడు మాత్రం అందరూ ట్యూబ్లెట్ అంటున్నారు. అట్టిపండు చూపిస్తే మాత్రం అందరూ అట్టిపండు అంటున్నారు. జాంపండు చూపిస్తే అందరూ జాంపండు అంటున్నారు. కానీ దేవుడు ఎవరికి వచ్చేసరికి మాత్రం దేవుడు అంటే ఆయన, దేవుడు అంటే ఆకారం ఉంది, దేవుడు అంటే ఆకారం లేదు, దేవుడు అంటే వెలుగు, దేవుడు అంటే వ్యక్తి, దేవుడు అంటే ఒక ప్రకృతి, దేవుడు అంటే నేనే. అంటే ఆయనకంటూ ఒక నిర్వచనం లేదా? అంటే ఆయన సృష్టించిన ప్రతిదానికి నిర్వచనం ఉంది, కానీ ఆయనకి నిర్వచనం లేదన్నమాట. లేదు అని మనం నిర్వచనం లేకుండా ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలాగా ఆయన్ని ఎలాగంటే అలా వర్ణించేస్తున్నారు. ఇంకా నీ మనసే దేవుడు, నా మనసే దేవుడు, దానం చేసేవాడంతా దేవుడే. ఎవరిచ్చారు మనకు అధికారం ఎవరినంటే వాళ్ళు దేవుడు అనడానికి, లేదా దేని బట్టి దాన్ని దేవుడు అనడానికి? ఓకే, ఎట్లా దేని బేసిస్ చేసుకొని మనం అంటున్నాం ఈయన దేవుడు కాదు, లేదా దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే అలాగ ఉంటాడని? అంటే ఎట్లా అయితే నిర్దిష్టంగా ఒక వస్తువుకి మనం పేరు పెట్టి అందరూ దాన్ని ఏకీభవిస్తున్నామే కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో, ఇది చైర్, ఇది మంచం, ఓకేనా, ఇది కాట్, ఓకేనా, ఇది టేబుల్, ఇది ట్యూబ్లైట్ అని పక్కగా ప్రపంచం అంతా ఒకే పదంతో ఒకే విధంగా ఆ వస్తువులకి నిర్వచనం నుంచి చూసుకొని చెప్తున్నాం. కానీ భగవంతుడికి వచ్చేసరికి మాత్రం ఎవరికి వాళ్ళు, ఓకేనా, ఎవరికి తోచినట్టుగా, ఎవరు వాళ్ళ అనుభవాలు తగినట్టుగా, ఎవరు ఎవరో దగ్గరదో విన్నట్టు, ఎవరో దగ్గర నుంచో విని, ఎట్లెట్లో దాన్ని మనం అర్థం చేసేసుకొని, లేదా మనం ఏదేదో అన్వయించేసుకొని, దేవుడు అంటే లైట్, దేవుడు అంటే ఒక శక్తి, దేవుడు అంటే శూన్యం, దేవుడు అంటే ప్రకృతి, నువ్వే దేవుడు, నేనే దేవుడు, నీ మనసు ఎట్లా ఆలోచిస్తే ఆయన దేవుడు, ఇన్ని నిర్వచనాలు భగవంతుడికి. ఇంకా దేవుడు అంటే మగ ఆయన, దేవుడు అంటే ఆడవాళ్ళు. ఎట్లా, ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు ఈ నిర్వచనాలన్నీ? ఆ నిర్వచనాలన్నీ మరి ఎన్ని దేవుళ్ళు అయినప్పుడు, ఇదంతా దేవుళ్ళు అయినప్పుడు ఎంత కన్ఫ్యూజన్గా మనకి, ఎంత అంటే ఇట్లా మనం చేసినప్పుడు, ఒక స్పష్టత లేనప్పుడు మనం, అంటే మన జీవితాంతం ఆధారపడాల్సిన వ్యక్తి, నాకు మూలమైన వ్యక్తి, ఓకే, ఆయనకు ఒక నిర్వచనం లేకుండా, ఆయనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక భావం లేకుండా, ఎవరు పడితే వాళ్ళు డిబేటుల్లో, ఎవరు పడితే వాళ్ళు లెక్చరర్లు, ఎవరు పడితే వాళ్ళు ప్రవచనాల్లో, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా, ఓకేనా, దానికి ప్రతి ఒక్కరు దానికి అది నిజమే అన్నట్టుగా, అంటే మనకి ఏం తెలుసు అనే దాన్ని మనం, దాన్ని మనం వాళ్ళని మనం వాటిని మనం వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి మనం దాన్ని ఫాలో అవుతున్నాము. ఏ పద్ధతిలో మనం దాన్ని తీసుకొని మనం కరెక్ట్ అని చెప్తున్నాం మనం. అలాగే నేనే దేవుణ్ణి, ఓకేనా, నువ్వే దేవుడు, నేనే దేవుడు, నువ్వే దేవుడు అయితే మనకి కర్మ ఎందుకు పట్టింది? ఇట్లాంటి నువ్వు దేవుడు, నేనే మనం దేవుడు అయితే కర్మ ఎందుకు పట్టి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు పడ్డాం? ఓకేనా, అందుకే ఎవరికి వాళ్ళు ఏది ఎలా పడితే అలా నిర్వచనాలు తీసేసుకోవడం వల్ల అత్యంత గొప్ప సనాతన ధర్మమైన మనము ప్రపంచానికే వెలుగు చూపించడమే కాకుండా ప్రపంచానికే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉన్న మనము, అంటే ఈ భారతదేశంలో పుట్టిన మనం అందరం కూడా, ఓకే, మనం అందరం కూడా మన కుటుంబాలను ఈరోజు మనం సరిగ్గా చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఈ భూమి ఎంత పవిత్రమైన భూమో, ఇక్కడ వచ్చినటువంటి ఈ శాస్త్రాలు, ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఇక్కడ పుట్టిన మనము దాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా, ఏమాత్రం అర్థం చేసుకోకుండా, ఏమాత్రం దాన్ని ఒక ఒక క్రమ పద్ధతిలో మనం చూడకుండా మనం ఉండడం వల్ల ఓకేనా మన జీవితాలు ఒక చెప్పాలంటే మోస్ట్ అంటే కంచి గందరగోళం అయిపోయినాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణ, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దృష్టిలో ఆయన పెద్ద ఆయన, ఇక్కడ ఆయన హే మా హే అంటే ఓ తల్లి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అమ్మవారిని, ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన దృష్టిలో ఆమె దేవత, ఆమె సర్వం అని ఆయన పూజిస్తున్నాడు. సో పక్కనే వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఈయన హేమా హేమా అంటున్నాడు అనమాట. అంటే ఆయన దృష్టిలో వాళ్ళ ఆయన గర్ల్ ఫ్రెండ్ దేవత ఆయనకి, ఆయనకి అంటే ఈయన ఈయనకి నిర్వచనం ఏమో అమ్మవారు, ఈయనకి నిర్వచనం ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. అట్లా ఎవరు పడితే వాళ్ళు, నా దృష్టిలో ఈయన దేవుడు, నా దృష్టిలో ఆయన దేవుడు, ఓకేనా, నా దేవుడు నా ఇష్టం, నా మీ దేవుడు మీ ఇష్టము, ఓకేనా. అంటే మనమే పనిచేసుకుంటాం మా దేవుడిని, మీ మీ దేవుడు మా దేవుడు, మా కులంలో దేవుడు అయినా ఆయన కులంలో దేవుడు అయినా, ఓకేనా, ఎవరికి వాళ్ళు తోచేసుకొని ఎవరికి వాళ్ళు అనుకునేస్తే అవుతుందా, అది కుదరుతుందా? ఒక 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 సిస్టమ్ లేకుండా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అనే ఒక క్రమం లేకుండా చేయగలం అట్లాగా, ఓకేనా. ఎవరైనా వచ్చేసి అట్టిపొండిని జాంపొండి అన్నా, లేకపోతే జాంపొండి ఇంకెవరైనా సరే అది సీనిపొండి అంటే అప్పుడు ఎంత గందరగోళం ఉంటుంది లైఫ్ అంతా కూడా. నేను అట్టిపొండి అడిగి తెమ్మంటే నువ్వు ఏదో జాంకాయ తెచ్చావంటే నా దృష్టిలో ఇదే జాంకాయ, నా దృష్టిలో ఇది ఇది మామిడికాయ, నా దృష్టిలో ఇది ఇది అని అని ఎవరికి వాళ్ళు నిర్వచనాలు తీసుకొని అన్నిటికీ ఎట్ట చేసేస్తే అప్పుడు లైఫ్ ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది, ఓకేనా. కానీ భగవంతుడు ఒక భగవంతుడి విషయం వచ్చేసరికి మాత్రం ఎందుకో అన్ఫార్చునేట్గా మనం పెద్ద సీరియస్గా, కానీ ఏదైతే సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఉందో, ఏదైతే మన జీవితాలకి ఒక ఒక అర్థం తీసుకోవచ్చేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో భగవంతుడిని, కానీ ఆయన మాత్రం మనం లేదా ఆయన తెలుసుకోవడంలో కానీ లేకపోతే ఆయన ఆయన గురించి క్షుణ్ణంగా ఆయన నిర్వచనం తీసుకోవడానికి కూడా మనం ఎవరం కూడా అంత దాని బాధ్యత తీసుకోలేదన్నమాట మనం ఎవరం. సో దానివల్ల ఎంత గందరగోళము, ఎంత అభద్రత, లోపల ఎన్ని భయాలు మనలో ఏర్పడినాయి, ఓకేనా. అది నిజంగా అది ఇవాళ నేను అంటే నేను మీతో మాట్లాడుతున్నంటే అది నాతో నేను కూడా మాట్లాడుతున్నట్టే, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను అందరూ అదే పరిస్థితిలోనే ఉన్నాం అన్నమాట, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు తెలుసుకున్నాను, అది మీకు చెప్పదలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఇంకెళ్ళి అంటే ఒకప్పుడు ఎంత అభద్రతా భావంలో, ఎంత గందరగోళంలో బతికిన మేమందరం ఇప్పుడు అది క్లారిటీ తెలుసుకోగానే ఎవరు దేవుడు, ఆయనకి నిర్వచనం ఏంటి, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి అని క్లారిటీ తెలుసుకున్న తర్వాత అది కూడా ఎట్లాగా మన సొంతంగా మాకు సొంతంగా కాదు ఇవన్నీ కూడా అవన్నీ, ఓకే. అది ఒక క్రమ పద్ధతిలో ఒక గురు పరంపర, ఓకేనా, ఒక సిస్టమేటిక్గా ఎట్లా అని చెప్పి మేము క్వశ్చన్స్ వేసి వేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు చూస్తే ఇవాళ ఓ ఇది ఇది నేను, ఈయన భగవంతుడు, ఈయన నుంచి నేను ఇలా అప్రోచ్ అవ్వాలి, ఈయన నుంచి ఈ పద్ధతిలో నేను అప్రోచ్ అవ్వాలి అన్నప్పుడు ఎన్ని కన్ఫ్యూజన్స్, ఎంత గందరగోళం అంతా క్లియర్ అయిపోయేసి నీట్గా అన్ని క్వశ్చన్స్కి మరి దేవతలు ఎవరు, మరి మిగతా ఈ అంశాలన్నీ ఏంటి, ఇవన్నీ మాకు క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, చాలా బ్రాడ్ మైండెడ్గా అందరినీ చాలా చక్కగా ఎప్పుడెప్పుడు ఎవరిని ఎట్లా ఏం చేయడప్పుడు నిజంగా చాలా ప్రశాంత అనుకున్న దానికి అనుకున్న లక్ష్యాల వైపు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది, చాలా అవకాశం వచ్చింది అనమాట ఇప్పుడు. సో మా ఉద్దేశం అదే అనమాట. దయచేసి రెగ్యులర్గా క్లాసెస్కి వస్తుంటే రెగ్యులర్గా వస్తుంటే ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమ్ ప్రకారంగా ఖచ్చితంగా మనం క్వశ్చన్ వేయచ్చు, ఎందుకు మీరు ఇలా అంటున్నారు, డెఫినెట్గా మనం వేస్తుంది, ఎందుకంటే మా అందరం కూడా వేయడం బట్టి మనకు క్లారిటీ వస్తుంది, మన కన్ఫ్యూజన్స్ తీరుతాయి, మనం ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకెళ్తాం అన్నమాట. సో లేకపోతే ఈ గతంలో జీవితాంతం ఉండడం వల్ల మనకి ఏదైతే మా జన్మలో ఆ భగవంతుడు ఎవరు, ఆయన ఎలా చేరుకోవాలి అని ఏర్పడిన మనము, ఇలా ఈ భూమి మీదకి వచ్చిన మనము, అసలు విషయాన్ని మాత్రం తెలుసుకోకుండా మిగతా అన్నిటి మీద మనం ఇంకా ఆ జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ సబ్జెక్టు, ఆ సబ్జెక్టు ఇవన్నీ తెలుసుకొని, కానీ వచ్చిన పర్పస్, దేనికోసం వచ్చామో, దేనివల్ల మనకు మా జన్మ వచ్చిందో, అది మాత్రం మనం అర్థం చేసుకోకుండా మనం ఎన్ని చేసామనుకోండి, ఆఖరిలో మనకి ప్రశాంతత రాకుండా, ఆనందం రాకుండా, మళ్ళీ అదే నిస్సహాయ నిస్పృతిలో మనం చనిపోవాల్సి వస్తుంది అన్నమాట. సో కాబట్టి, సో ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో కాబట్టి భగవంతుడు అంటే నిర్వచనం ఏంటి, ఓకేనా, ఎలా అనాలి ఎవరిని భగవంతుడు అనేది, భగవంతుడు అంటే నిర్వచనం ఉంటే ఆ నిర్వచనానికి ఎవరిని మనం భగవంతుడు అనాలి, అంటే ఇచ్చినటువంటి ఆ లక్షణాలకి ఎవరు కరెక్ట్గా ఫిట్ అవుతారు ఆ డెఫినేషన్కి, ఆ నిర్వచనానికి, ఆ నిర్వచనానికి ఫిట్ అయిన వాడిని మనం భగవంతుడు అంటాం. ఆ నిర్వచనానికి ఫిట్ కాకపోతే ఎవరిని కూడా మనం భగవంతుడు అన్నాం. మరి ఈ ఈ మీకు ఎవరు ఇచ్చారు ఇది, ఈ నిర్వచనాలు ఎవరు చెప్పారు, మీరు మీరు సృష్టించారని మీరు అడగచ్చు. మనం సృష్టించింది కాదు, ఇది స్వయంగా పరాశరం అని చెప్పింది అన్నమాట, అంటే వ్యాసుడి యొక్క తండ్రి. సో ఆయన ఇచ్చారు ఈ లక్షణాలన్నీ కూడా. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మనం దేవుడు అనాలి, లేదా ఇది నిర్వచనం భగవంతుడికి అని. సో వాళ్ళు ఆచార్యులు, ఓకేనా, భగవంతుడికి అత్యంత భగవంతుడి యొక్క అవతారంగా, లేదా భగవంతుడి యొక్క శక్తావేశ అవతారాలుగా ఉన్నటువంటి వీళ్ళు మనకి ఈ ఈ విషయాలు మనకి స్పష్టం చేస్తున్నారు అన్నమాట. ఏ సబ్జెక్ట్ అయినా మనకి మనం తెలుసుకుంటే ఎక్స్పర్ట్లు ఉండాలి. ఎక్స్పర్ట్ వాళ్ళు మనకి డెఫినేషన్ ఇచ్చి, దానికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, దాని అది ఎలాగ ప్రూవ్ మనం చేస్తేనే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనకే మనం స్కూల్కి వెళ్ళంగానే మనకే మనం ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ మనకే మనం వెళ్ళేసి అడగడగా మనం చదవాలి. మనకి ఏం అర్థం అడగదు. ఎక్కడో దగ్గర ఒక ఎక్స్పర్టో, లేకపోతే దానికి సంబంధించిన టీచరో, లెక్చరరో మనకి దాన్ని పర్ఫెక్ట్గా మనకి క్రమపద్ధతిలో మనకి చెప్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా అంతే, భగవంతుడి నిర్వచనం ఇది అని ఎవరు చెప్పారు అని అంటే, సో పరాశరముని, సో వ్యాసుడి యొక్క తండ్రి, వ్యాసుడే మనం ఆది గురువు లాగా అంటాం మనం. సో ఆయన తండ్రి అంటే పరాశరముని మనకి ఇచ్చినటువంటి నిర్వచనం అన్నమాట. సో రేపు క్లాస్లో మనం డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్లో మనం ఈ నిర్వచనం ఏంటో మనం చూస్తాము అన్నమాట, ఓకేనా. సో హరే కృష్ణ. సో ఒకరిద్దరు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారు. సో ఈ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి, లేదా వాళ్ళకి ఈ క్లారిటీ ఆఫ్ థాట్తో వాళ్ళ వాళ్ళ లైఫ్, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలాగుంది, సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దీని నుంచి లాభపడ్డారు, సో వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు అన్నమాట. దయచేసి వాళ్ళు ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలాంటి జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించుకోవడం వల్ల వాళ్ళు ఎంత లాభం పొందారు, ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళ ఒకరిద్దరిని షేర్ చేసుకోమంటారు అన్నమాట. వాళ్ళు షేర్ చేసుకుంటారు, దయచేసి మీరు వినండి, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎందుకు అని అంటే, మనందరం కూడా ప్రేరణ పొందడానికి, మనందరం కూడా ఇంకా ఈ భక్తిలో ఇంకా మనం కొనసాగడానికి ఇవన్నీ మనకి అవసరం అన్నమాట.